ग्रंथराज श्रीमद्भागवतम की श्रील प्रभुपाद की श्री गोवर्धन पूज्य की ओके ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय భగవద్గీత యథాతథం రెండవ అధ్యాయం 41వ శ్లోకం. వ్యవసాయాత్మిక బుద్ధి ఇహ ఏక కురునందన బహుశాఖాః హి అనంతాః చ బుద్ధయః అవ్యవసాయినాం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినా. వ్యవసాయాత్మిక కృష్ణ భక్తి రసభావనలో స్థిరమైన వాడు. బుద్ధి బుద్ధి ఇహ ఈ ప్రపంచమును ఏక ఒక్కటే కురునందన కురునందన బహుశాఖాః అనేక శాఖలు కలిగిన హి నిశ్చయముగా అనంతాః అసంఖ్యాకములైనవి చ కూడా బుద్ధయః బుద్ధి అవ్యవసాయినాం కృష్ణ భక్తి రసభావనలో లేని వారి యొక్క. తాత్పర్యం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి ఏసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం ఈ మార్గమున ఉన్నవారు స్థిర ప్రయోజనముతో ఒకే లక్ష్యమును కలిగియుందురు. ఓ కురునందన, స్థిర ప్రయోజనము లేని వారి బుద్ధి అనేక విధములుగా నుండును. భాష్యము కృష్ణ భక్తి రసభావన ద్వారా మనుజుడు జీవితపు అత్యున్నత పూర్ణత్వ స్థాయికి చేరగలడనడి దృఢ నిశ్చయమే వ్యవసాయాత్మిక బుద్ధి అని పిలువబడును. ఈ విషయమున చైతన్య చరితామృతము ఈ విధముగా పలుకుతున్నది. శ్రద్ధాశబ్దే విశ్వాసకహే సుదృఢ నిశ్చయ కృష్ణే భక్తి కైలే సర్వకర్మ కృత హోయ. ఉదాత్తమైన దానియందు మొక్కవోని నమ్మకమునే విశ్వాసమని అందురు. కృష్ణ భక్తి రసభావిత కర్మలయందు మనుజుడు నిమగ్నమైనప్పుడు వంశాచారములకు గాని సంఘాచారములకు గాని లేక దేశాచారములకు గాని లోబడి కర్మనునరింప అవసరము లేదు. గత జన్మ యొక్క శుభాశుభ కర్మల ఫలితములే లౌకిక కర్మలు. కృష్ణ భక్తి హృదయములో జాగృతమైన వాడు తన కార్యములందు శుభఫలములకై విడిగా యత్నింపనవసరము లేదు. ఏలయన మనుజుడు కృష్ణభక్తి భావనలో స్థితుడైనంతనే కర్మలన్నీను నిర్గుణ స్థితికి చెందినవి కాగలవు. శుభాశుభ ద్వంద్వములచే అవి ప్రభావితములు కాకపోవటయే అందులకు కారణం. జీవితపు భౌతిక భావన సంపూర్ణముగా త్యాగము చేయుట అనునది కృష్ణ భక్తి భావన యందు పూర్ణత్వ స్థితి, పరిపూర్ణత్వ స్థితి. కృష్ణ భక్తి యందు పురోగతి ద్వారా అట్టి స్థితిని అప్రయత్నముగా సిద్ధింపగలదు. కృష్ణ భక్తి భావన యందు గల మనుజుని స్థిర ప్రయోజనము అతని జ్ఞానముపై ఆధారపడి ఉండును. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. శ్రీకృష్ణుడే సర్వ కారణములకు మూలమని సంపూర్ణముగా నెరిగిన కృష్ణ భక్తి పరాయణుడు అత్యంత దుర్లభుడు. వృక్షపు మొదలకు నీరు పోయుట ద్వారా ఆకులకు మరియు శాఖలన్నిటికీ అప్రయత్నముగా నీరు పోసినట్లు రీతి కృష్ణ భక్తి రసభావిత భావనలో కర్మ చేయుట ద్వారా మనుజుడు తనకు, కుటుంబమునకు, సంఘమునకు, దేశమునకు, మానవాళి సమస్తమునకు సేవ చేసిన వాడగును. కర్మల ద్వారా శ్రీకృష్ణుడు సంతృప్తి నొందినచో ప్రతి ఒక్కరూ సంతృప్తి నొందగలరు. అట్టి కృష్ణ పరమగు సేవ శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధి అయిన గురువు నిర్దేశమునందు చక్కగా అభ్యసింపబడును. కృష్ణ భక్తి ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక గురువు శిష్యుని నైజమును తెలిసి కృష్ణ భక్తి భావనలో అతడు వర్తించినట్లుగా నిర్దేశము నొసగలడు. కృష్ణ భక్తి భావనను గూర్చి సంపూర్ణముగా నెరుగుటకు మనుజుడు దృఢ చిత్తముతో వర్తించుచు గురువుగారి ఆజ్ఞలను జీవిత లక్ష్యముగా భావించి అంగీకరింపవలెను. ఈ విషయమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారు తమ సుప్రసిద్ధమైన గురువందనములో ఈ విధముగా తెలిపారు. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్యా ప్రసాదాత్ నగతి కుతోపి. వందే గురో శ్రీ చరణారవిందం. గురుదేవులను తృప్తిపరచుట ద్వారా భగవానుడు సంతృప్తి నొందును. గురుదేవుని సంతృప్తి పరపకుండా కృష్ణ భక్తి భావన స్థితికి ఉద్ధరింపబడు అవకాశమే లేదు. కావున ఆయన అనుగ్రహము కొరకై దినమునకు 3 సార్లు ధ్యానించి ప్రార్థించి గౌరవపూర్వక వందనములను అర్పించును. కాని ఈ కార్యమంతయు దేహభావనకు పరమైన ఆత్మజ్ఞానముపై ఆధారపడి ఉన్నది. అది సిద్ధాంత పరమైనది మాత్రమే కాక ఆచరించున్నదై ఉండవలెను. ఆ సమయమున కర్తలయందు భోగాభిలాషకు తావే ఉండదు. ఆ విధమైన స్థిర చిత్తము లేనివాడు పలు విధములైన సకామ కర్మలచే విచలితుడు కాగలడు. విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామి నామనే నమో. విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామనే నమస్తే. సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ గురునందన బహుశాకాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. కృష్ణ భక్తి భావన మార్గమున ఉన్నవారు స్థిర ప్రయోజనముతో ఒకే లక్ష్యమును కలిగి ఉందురు. ఓ కురునందన, స్థిర ప్రయోజనము లేని వారి బుద్ధి అనేక విధములుగానుండును. ఈ శ్లోకం కూడా చాలా ముఖ్యమైనది. క్రితం వారం మనం చెప్పుకున్నది ఆ శ్లోకంలో కృష్ణుడు ఏమని చెప్తున్నాడంటే, ఈ కృష్ణ భక్తి భావనలో చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో కృష్ణుని పొందడం కోసం, జీవిత లక్ష్యాన్ని సాధించడం కోసం, అంటే కృష్ణ ప్రేమను సాధించడం కోసం చేసే ప్రయత్నం కొద్దిపాటిదైనా, మనం రోజుకు కొంచెమైనా కృష్ణుడి యొక్క సేవ చేస్తున్నట్లయితే అది గొప్ప భయం నుండి మనల్ని కాపాడుతుంది అని చెప్పారు. ఈరోజు శ్లోకంలో ఇంకా అంటే గొప్ప భయం నుండి కాపాడడమే కాదు, నిర్దిష్టంగా నీకు చాలా త్వరితగతిన ఈ లక్ష్యాన్ని అంటే కృష్ణుని చేరుకోవాలంటే ఎలా ఉండాలి వాళ్ళ యొక్క బుద్ధి అని చెప్తున్నారు. ఏంటి, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన, ఒకటే ఒకటే లక్ష్యంగా ఉండాలి. ఒకే లక్ష్యంను కలిగి ఉందరు. ఏమిటి ఆ లక్ష్యం? ఒకే లక్ష్యం జీవిత లక్ష్యం ఒకటే ఉంటుంది వాళ్ళ మనసులో. ఏమిటది? ఇవన్నీ ఇవన్నిటికంటే కూడా ఒక మాటలో చెప్పాలంటే కృష్ణుడి యొక్క ప్రేమని పొందడం. కృష్ణుని ప్రేమను పొందడం అంటే దానికి మార్గాలు ఏమిటి? నామం చేయడం, సేవ చేయడం, ఇవన్నీ కూడా సేవ చేయడం అన్నమాట. కానీ చివరికి మనం పొందవలసింది ఏమిటి? కృష్ణుడి యొక్క ప్రేమ. అంటే మనకి కృష్ణుడితో ఒక విధమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం. ఒక విధమైన సంబంధం అంటే మనకి ఇప్పుడు సంబంధం ఉంది కదండి, అంటే ఉంది, కానీ అది పరిపక్వ స్థితిలో లేదు. మనకి ఎటువంటి సంబంధం ఉంది కృష్ణుడితోటి? ఒక కృష్ణుడి యొక్క సేవకుడా, లేదా కృష్ణుడి యొక్క సఖుడా, మనం కృష్ణుడి యొక్క స్నేహితుడా, లేదంటే కృష్ణుడి యొక్క ప్రియురాలా, లేదా కృష్ణుడి యొక్క తల్లిదండ్రులలో స్థానమా మనకున్నది అనేది మనకు తెలియదు. అది పరిపూర్ణ స్థాయి అన్నమాట, చివరి స్థాయి. ఆ పరిపక్వ స్థాయికి చేరుకోవాలంటే వాళ్ళ యొక్క బుద్ధి ఏమై ఉండాలి? కేవలం ఈ యొక్క జ్ఞానం. అందుకే ఇక్కడ చెప్తున్నారు ఏంటి, కృష్ణ భక్తి భావన ఎందుగల మనుజుని స్థిర ప్రయోజనం, ఏదైతే ప్రయోజనం ఉందో లక్ష్యం, అతని జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. అతను ఏ జ్ఞానంతో, ఏ అవగాహనతోటి కృష్ణుడు నామం చేస్తున్నాడు అనేది చాలా ముఖ్యం. లేదంటే వాళ్ళ యొక్క అవగాహన సరిగ్గా లేదనుకోండి, సక్రమంగా లేకపోయినట్లయితే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? నామం చేస్తున్నప్పటికి కూడాను, మనం నామం చేస్తున్నప్పటికి కూడాను మనం నరకం వెళ్లే అవకాశం ఉంది. ఆశ్చర్యంగా లేదా ఇది? మనం హరినామం చేస్తూ కూడా నరకం వెళ్ళొచ్చు. అదేంటండి, హరినామం చేస్తే మనం వైకుంఠం కదా వెళ్తామని చెప్తున్నారు, హరినామం చేస్తూ నరకం వెళ్ళటం ఏంటి? అంతేనా కాదా? అవునా? ఎలా అంటే, ఒక వ్యక్తి నేను హరినామం చేస్తాను కానీ ఎంతమందిని మర్డర్ చేసినా నాకేమీ కాదు అని అనుకున్నాడు అనుకోండి, నా పాపం అంతా పోతుందని. అప్పుడు వాడికి ఎక్కువ పాపం చుట్టుకుంటుంది, నరకం వెళ్తాడు అప్పుడు. ఎందుకని? భగవంతుడి నామం పట్ల అతను అపరాధం చేస్తున్నాడు. 7వ అపరాధం, 10 నామాపరాధాలు ఉన్నాయి. 7వ అపరాధం ఏమిటంటే, నామ్నో బలాద్ యస్య పాప బుద్ధి. అంటే నామం యొక్క బలం చేత నేను పాపం చేస్తాను, ఈ నామే వాటన్నిటిని తీసేస్తుంది. అంటే కృష్ణుడు మన యొక్క సేవకుడా? మనం చేసిన తప్పులన్నీ ఆయన తుడిచేయడానికి రావడానికి ఏమైనా? కృష్ణుడు నామం కృష్ణుడు వేరు కాదు. కాబట్టి ఆ విధంగా నామం చేస్తూ కూడా మనం నరకానికి వెళ్లే అవకాశం ఉంది. ఇంకా మన అందుకే ఏం చెప్తున్నారు, మన యొక్క జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది మన యొక్క లక్ష్యాన్ని చేరుకోవడం అనేది. ఇంకా ఎటువంటి జ్ఞానం ఉండాలి? ఇతర దేవతలందరూ కూడాను కృష్ణుడి యొక్క సేవకులే అనే భావం ఉండాలి. కానీ చాలా మంది మూర్ఖులు ఏం ప్రచారం చేస్తారంటే, శివుడు, కృష్ణుడు, వినాయకుడు, దుర్గా అందరూ సమానమే, చివరికి నువ్వు కూడా కృష్ణుడితో సమానం అంటాడు. అలా అంటే వాడు వెంటనే ఎక్కడికి వెళ్తాడు? నరకానికే. ఇంక ఎక్కడికి వెళ్ళడండి? అతను సన్యాసి కావచ్చు, కాషాయ వస్త్రాలు వేసుకొని ఎంతైనా ప్రచారం చేయొచ్చు, అందరూ ఒకటే అని చెప్పాడంటే నరకానికి వెళ్తాడు. ఎందుకని? కృష్ణుడు చాలా స్పష్టంగా సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అని చెప్తుంటే ఈ మూర్ఖుడు ఎవరు చెప్పడానికి అందరూ సమానమని? నీకున్న అర్హత ఏమిటి అందరూ సమానమని? దేని ఆధారంగా చెప్తున్నావు అందరు సమానమని? ఇది కేవలం కృష్ణుడి పట్ల ఉన్న ఏమిటి, ద్వేషం. ద్వేషం, ఈర్ష్య. కృష్ణుడినే ఎందుకు పూజించాలి? నన్ను పూజించాలి, నేను మీ అందరికీ గురువుని, నేను చెప్తుంది చేయండి, మీకు మీకు అంతా బాగా జరుగుతుంది. ఏంటి బాగా జరిగేది? మీ వ్యాపారం బాగుంటుంది, మీ అమ్మాయికి బాగా పెళ్ళవుతుంది, మీకు ధనం వస్తుంది, ఇది వాళ్ళు చెప్పేది. ఇది ఉంటే చాలు కదండి మనకి అని అనుకుంటారు. కానీ అది ఆధ్యాత్మికమైన జీవనమా భౌతికమైన జీవనం? ఇది ఏదో వ్యాపారస్తుడు కూడా సాధించగలడు తన బుద్ధితోటి. దానికి ఒక గురువు దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు. కాబట్టి ఈ జ్ఞానం అనేది మనకి హృదయంలో, మనసులో నాటుకుపోవాలి. ఏమిటి అదే ఇక్కడ చెప్తున్నారు చైతన్య చరితామృతం ఏమని చెప్తుంది? కృష్ణ భక్తి రసభావన ద్వారా మనుజుడు జీవితపు అత్యున్నత పూర్ణ స్థాయికి చేరగలడని దృఢ నిశ్చయమే వ్యవసాయాత్మిక బుద్ధి. దృఢ నిశ్చయం ఏంటి, కృష్ణ భక్తి చేయడం ద్వారా పరిపూర్ణమైన స్థాయికి నేను చేరుకోగలను అనే దృఢమైన విశ్వాసం ఉంటుంది చూసారు, అదే వ్యవసాయాత్మిక బుద్ధి. మరి అటువంటప్పుడు మనం అనుకోవచ్చు, లేదా మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు కూడా మనం అనేక రకాల అంటే కుల వంశాచారాలు, ఆ ఊళ్ళో ఉన్న ఆచారం, ఆ దేశంలో ఉన్న ఆచారం రకరకాలుగా మనం ఆచరిస్తూ వస్తున్నాము కదండి. మన వంశంలో దుర్గని పూజించడం, లేదా మన వంశంలో శివుణ్ణి పూజించడం, లేదా మన వంశంలో వినాయకుడిని అనాదిగా, లేదా తలుపుదమ్మ తల్లినో, లేదా మావుళ్ళమ్మ తల్లినో, లేదా ఇంకెవరినో మనం ఇంద్రుణ్ణో చంద్రుణ్ణో పూజిస్తూ రకరకాల యజ్ఞయాగాదులు చేస్తూ, లేదా గాయత్రి పూజ, ఇవన్నీ రకరకాలుగా మన తాతలో ముత్తాతలో ఎవరో మొదలు పెడితే అది అందరూ కొనసాగిస్తూ ఉండొచ్చు. మరి వాటి సంగతి ఏమిటండి, అందుకే దానికి కూడా ఇక్కడ చెప్పారు ఏమని, కృష్ణ భక్తి రసభావిత కర్మలయందు మనుజుడు నిమగ్నమైనప్పుడు వంశాచారములకు గాని సంఘాచారములకు గాని దేశాచారములకు గాని లోబడి కర్మనునరింప అవసరము లేదు. వాటికి లోబడి ఏమి ఉండడు, వాటికంటే కూడా అతీతుడవుతాడు. ఎప్పుడైతే కృష్ణుడే నా జీవితం యొక్క లక్ష్యం, కృష్ణుడి యొక్క ప్రేమను పొందడమే నా లక్ష్యం అని నిర్ణయించుకొని కృష్ణుడి యొక్క సేవలో ఏ కొద్ది మాత్రం చేసినా చాలు, ఈ అవగాహనతోటి, ఈ అవగాహనతోటి, ఏ జ్ఞానం, ఈ జ్ఞానంతో ఏమిటి, కృష్ణుడిని గాని నేను సేవించినట్లయితే ఇంకా నాకు ఎటువంటి బాధ్యతలు లేవు, ఎవరికి కూడా నేను రుణగ్రస్తుడిని కాదు. మనం పుట్టగానే అనేక మందికి రుణగ్రస్తులు అవుతాం జన్మించడంతో, మన తాత ముత్తాతలకి, ఇతర జీవులకి, దేవతలకి, ఋషులకి, ఈ విధంగా అనేక మందికి రుణగ్రస్తులం అవుతాం. కానీ ఎవరైతే వాసుదేవ పరాయణుడు, అందుకే ఇక్కడ చెప్తున్నారు ఏంటి, వాసుదేవ పరాయణుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు, వాళ్ళని ఏమని అంటున్నారు ఇక్కడ, సుదుర్లభ మహాత్ములు, బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మా ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమాహాత్మ సుదుర్లభ. వాసుదేవుడే వీటన్నిటికీ కూడా సర్వమితి అని ఎవరైతే తెలుసుకుంటారో, తెలుసుకొని కేవలం తెలుసుకునున్నా సరిపోదు, తెలుసుకొని దాన్ని ఆచరణలో పెట్టాలి, అందుకే ఇక్కడ చెప్తున్నారు. కానీ ఈ కార్యమంతయు అది సిద్ధాంత పరమైనది మాత్రమే కాదు, ఇది సిద్ధాంతం తెలుసుకుంటే సరిపోదు. చాలా మంది తెలుసుకుంటారు ఇక్కడికి వచ్చి, ఓ కృష్ణుడే అన్నిటికీ మూలం చెప్పిన వెంటనే చెప్పేస్తారు, కానీ సాధన ఏమీ ఉండదు, అంటే నామం చేయడం ఉండదు, ఇంటికి వెళ్ళి భగవద్గీత భాగవతం చదవడం ఉండదు, భగవంతుడిని పూజించడం ఉండదు, కేవలం జ్ఞానం 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 అంత మాత్రాన్ని అది సరిపోదు, దానివల్ల ఫలితం రాదు. జ్ఞానం తెలుసుకోవడం ఒక మెట్టు, దాన్ని ఆచరించడం ఇంకొక మెట్టు అనమాట. మొట్టమొదటి తెలుసుకోవాలి, కానీ ఆ తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలి. అది సిద్ధాంతపరమైనది మాత్రమే కాక ఆచరించున్నదై ఉండవలను, ఆ జ్ఞానం ఆచరించేదై ఉండాలి. చాలా మంది బయట కూడా చెప్తారు ఏంటి, కృష్ణుడు భగవంతుడు అని, కానీ అందులో కృష్ణుడి యొక్క సేవ, కృష్ణుడి యొక్క నామ సంకీర్తన ఇవేవి ఉండవు. ఏముంటాయి, వినాయక చవితి, దుర్గా పూజలు ఇవన్నీ కూడా ఉంటాయి. అలానే మనం ఎవరిని కూడా నిరసించడం లేదు, చేసేవాళ్ళని వద్దని చెప్పడం లేదు, అది కాదు మన లక్ష్యం. ఎవరికైతే కృష్ణుడు భగవంతుడని తెలుసుకుని కృష్ణుడినే పూజిస్తూ నిరంతరం ఉంటారో వాళ్ళు మిగతావన్నింటిని కంటే కూడా ఉన్నతమైన వాళ్ళు. వాళ్ళ యొక్క బాధ్యత ఏమిటంటే మిగతా అందరికీ పూజ చేయవలసిన అవసరం లేదు. ఏ విధంగా అయితే ఒక చెట్టుకి వేరుకు నీళ్లు పోస్తే అన్నిటికీ శక్తి అందుతుందో, అదేవిధంగా కృష్ణుడికి పూజ చేసినట్లయితే అందరినీ కూడా పూజించినట్లే. అయితే ఇక్కడ ఇంకొక దురభిప్రాయం అంటే తప్పుడు అవగాహన ఉంది సంఘంలో. ఏమిటది, చాలా మంది గొప్ప గొప్ప ఆచార్యులు అనే పేరుతో కూడా ప్రచారం చేస్తున్నారు. ఇది మానవ సేవయే మాధవ సేవ. మనం ఇక్కడ ఏమంటున్నాం, కృష్ణుడికి సేవ చేస్తే జాతికి కానీ, మానవ సంఘానికి కానీ, దేశానికి కానీ, వంశానికి కానీ ఎవరికి సేవ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు, కేవలం కృష్ణుడికి సేవ చేసిన సందర్భంలో ఇంకా మనం ఎవరికి చేయవలసిన పని లేదు. మరి మానవ సేవ, మాధవ సేవ ఎలా అవుతుంది, మానవుడికి సేవ చేస్తే మాధవుడికి సేవ చేసినట్లు అవుతుందా, కాదు. మాధవుడికి సేవ చేస్తేనే అందరికీ సేవ చేసినట్లు అవుతుంది. కానీ ఇంకా అందరికీ సేవ చేసే ఒక కృష్ణుని వదిలేస్తే దానివల్ల ఉపయోగం లేదు. మన జీవితంలో అనేక దాన ధర్మాలు, యజ్ఞయాగాదులు అన్నీ చేసాం, కానీ చివరికి కృష్ణుడు భగవంతుడని తెలుసుకోలేనట్లయితే జీవితం వృధా. అటువంటి వ్యక్తి నరకానికి వెళ్లే అవకాశం కూడా ఉంది. మనం ఎంతమంది దేవతలనైనా పూజించవచ్చు, కానీ నరకానికి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఎంతమంది దేవతలను పూజించినా కూడా. ఎందుకని? మళ్ళా అహంకారం ఉంటుంది, నేనే గొప్పవాణ్ణిని. ఎందుకని? భౌతికమైన కోరికలు కోరతాం ఇతర దేవతల దగ్గరికి వెళ్ళి. కృష్ణుడే ఇస్తున్నాడు ఆ జ్ఞానాన్ని. ఏమిటి? నేనే అన్నిటికీ మూలం, ఈ భౌతికమైన కోరికలన్నీ వదిలేసి నా యొక్క ఆనందం కోసం నువ్వు పని చేసినట్లయితే, సేవ చేసినట్లయితే, ఏ పని అయినా నేను చెప్పినట్లుగా నువ్వు చేసినట్లయితే నా కోసం, అప్పుడు నువ్వు వీటన్నిటి నుంచి కూడా బయటపడగలవు. దేని నుంచి? ఈ పాపం పుణ్యం రెండింటి నుంచి కూడా బయటపడతారు. కృష్ణ భక్తిలో చేసే కర్మలన్నీ కూడా నిర్గుణ స్థితికి చెందినవి అంటున్నారు ఇక్కడ. నిర్గుణ స్థితి, నిర్గుణ స్థితి అంటే పాపపుణ్యం లేనిది. ఇంకా చెప్పాలంటే ఈ త్రిగుణాలకు అతీతమైంది. అంతేగాని నిర్గుణం అంటే అందులో ఎటువంటి గుణం లేదు అని కాదు. అసలు అది అసలు అందులో ఎటువంటి రుచి పచి లేని కార్యం అని కాదు. అక్కడ చాలా రుచికరమైంది. ఏంటి? దివ్యమైంది, ఆత్మకు ఆనందాన్ని ఇచ్చేది కృష్ణ భక్తిలో చేసే కార్యాలన్నీ కూడా. కానీ ఈ త్రిగుణాలతో సంబంధం లేవు. పాపం తమోగుణానికి సంబంధించింది, అయితే పుణ్యం సత్వగుణానికి సంబంధించింది. సత్వగుణం అంటే దేవతలు సత్వగుణంలో ఉంటారు, తమోగుణంలో అంటే పాపం చేసేవాళ్ళు అదో లోకాల్లో ఉంటారు. మనం అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నామంటే మనం రజోగుణంలో ఎప్పుడు కార్యాలు చేస్తూ ఉన్నాం. ఇక్కడ రజోగుణంలో ఉండటంతో పాటు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి సత్వగుణం తీసుకునే అవకాశం ఉంది, అదేవిధంగా తమోగుణం వెళ్లే అవకాశం కూడా ఉంది ఈ భూమిపైన. కాబట్టి ఇక్కడ మానవ సేవ ఏదైతే ఉందో అది మాధవ సేవ కాదు. ఈ అవగాహనని మొట్టమొదట మన హృదయంలోంచి తీసి బయటపడేయాలండి. అప్పుడే మనం కృష్ణుని సేవించగలం. లేదంటే ఏం చేస్తాం? సంఘ సేవ చేస్తూ ఉంటాం. తుఫాన్లు వచ్చినాయి, విపరీత వరదలు వచ్చినాయి, వాగులు వచ్చినాయి, ఏవో వచ్చినాయి, మనం వెళ్ళి వాళ్ళకి అది చేద్దాం ఇది చేద్దాం సేవ చేద్దామని. అలానే పక్కన ఎవడో మరణిస్తుంటే వాడిని ఆదుకోవద్దని, వాడికి ఏమి ఇవ్వద్దు అని కాదు ఇక్కడ ఉద్దేశం. అంటే మన జీవిత లక్ష్యం సంఘ సేవగా లేదా జనాన్ని కాపాడటంతో జనానికి ఏదో సేవ చేయడంగా పెట్టుకోకూడదు. ఏ విధంగా? భౌతికమైన పరమైన సేవ చేయకూడదు, దివ్యమైన సేవ చేయాలి. సంఘానికి దివ్యమైన సేవ ఏమిటి చేసేది చెప్పండి? ఏం చేయగలం దివ్యమైన సేవ మనం? సంఘానికి దివ్యమైన సేవ ఏంటి మనం చేసేది? హరినామ సంకీర్తన ప్రచారం, కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం. ఆ విధంగా వాడు కూడా కృష్ణుని చేరుకుంటాడు చివరికి. ఆ విధంగా తిరిగి అతనికి ఈ ఆహారం లేని స్థితితో, బట్టలు లేని స్థితితో, జబ్బు చేసే స్థితితో ఉండదు ఇంకా. అది ఉన్నతమైన సేవ. మనం ఇప్పుడు చేసే సంఘ సేవ పేరుతో చేసేదంతా కూడా ఈ శరీరానికి చేస్తున్నాం. మనకి ఈ శరీరానికి చొక్కా ఎలాగో, ఈ ఆత్మకి శరీరం అలాగనమాట. మన శరీరానికి పైన వేసుకున్న చొక్కా ఎలాగో, ఇప్పుడు అందరు చేసేది ఏంటి, ఈ శరీరం కొన్న చొక్కాకి ఏదో కుట్టడం, దాన్ని సరిచేయడం చేస్తున్నారు. కానీ ఈ చొక్కా ఒక రోజుకి పాడైపోద్ది పూర్తిగా. అదేవిధంగా ఈ శరీరానికి వాళ్ళు ఆహారం ఇవన్నీ ఇస్తున్నారు. ఈ శరీరం ఒక రోజుకి మనం వదిలేయాల్సిందే, వదిలేసి మళ్ళీ ఇంకొక శరీరం తీసుకోవాలి. కానీ కృష్ణ భక్తుడు ఏం చేస్తున్నాడు, ఈ శరీరాలన్నీ ఎందుకు తీసుకోవడం తిరిగి తిరిగి? నువ్వు కృష్ణుని చేరుకున్నట్లయితే శరీరాలు మార్చే అవకాశం లేదు. జన్మ, మృత్యు, జర, వ్యాధి ఈ నాలుగు దుఃఖానికి కారణం. ఈ నాలుగుటి నుంచి కూడా బయటపడగలవు, కృష్ణుని చేరుకోగలవు అని చెప్తున్నాడు. ఇంకా ఈరోజు శ్లోకంలో ముఖ్యంగా అది ఎలా ఉండాలి, ఆ లక్ష్యం? కృష్ణుని చేరుకోవాలి, కృష్ణుని ప్రేమని పొందాలి అనే లక్ష్యం ఎలా ఉండాలి? ఏకేహ కురునందన, అది ఒక్కటే మనసులో లక్ష్యంగా ఉండాలి. అది కేవలం అది ఒకటే. ఇక్కడ ఏక అనేది అనేక సార్లు చెప్తున్నారు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన, ఏకేహ ఇది ఒక్కటే నీ లక్ష్యం, కురునందన ఇది ఒక్కటే మనసులో ఉండాలి. ఏమిటా ఒకటి మన మనసులో ఉండవలసింది ఒక్కటి ఏమిటి? ఏమిటి ఏమిటి ఒకటే మనసులో ఉండవలసింది ఒకటేమిటి? కృష్ణుని ఎలా చేరుకోవాలి? కృష్ణుని ప్రేమని పొందడం. నేను కృష్ణుని ప్రేమని పొందాలి, ఇదే నా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం ఎవరినైనా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. మర్డర్ చేయడానికి సిద్ధంగా ఉండాలి, దేన్నైనా సరే భౌతిక కోరికలను త్యజించడానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఇక్కడ అటువంటి కృష్ణ చైతన్యాన్ని, పరిపూర్ణమైన కృష్ణ చైతన్యాన్ని మర్డర్ చేయడానికైనా సిద్ధంగా ఉండాలి అంటే మీరు భయపడవచ్చు, కానీ ఇది నిజం. మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చూసినట్లయితే ఆళ్వారులు వాళ్ళు దొంగతనాలు చేయడానికి గాని ఇతరులు చంపడానికి గాని సిద్ధంగా ఉండేవాళ్ళు కృష్ణుడి సేవ చేయడం కోసం. చంపడం దోచుకోవడం ఇవి కూడా చేశారు ఆళ్వార్లు నిజం. అది ఎందువల్ల అలా చేశారు అంటే వాళ్ళ యొక్క గురువుని తృప్తిపరచడం కోసం. కృష్ణుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి అనేది మనకి నేరుగా కృష్ణుడు వచ్చి చెప్పడం, నువ్వు ఇది చేయి ఇది చేయని. ఎందుకని మనం ఒకవేళ నిజంగా కృష్ణుడు వచ్చినా మనం గుర్తించలేము. కాబట్టి మరి మనం ఎలా చేరుకోవడానికి మార్గం ఏమిటి అంటే అందుకే ఇక్కడ చెప్తున్నారు ఏంటి గురుదేవుల్ని ఏంటి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారు, యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్యా ప్రసాదా నగతి కుతోపి. ఎవరి యొక్క కృప అయితే ఉంటుందో భగవంతుడి కృప లభిస్తుంది, ఎవరి కృప లేకపోతే భగవంతుడి కృప ఉండదు. అతనే నిజమైన ఆధ్యాత్మిక గురువు, అతనే వైష్ణవుడు. ఆయన కృప కానీ మనపై ఉందనుకోండి మనం భగవంతుడి కృప లభిస్తుంది, ఆయన కృప మనపై లేకపోతే భగవంతుడి కృప లేదు. ఎవరు అటువంటి వాళ్లే శుద్ధ భక్తులు మహాత్ములు. ఏంటి కేవలం కృష్ణుడికే వాళ్ళ జీవితాన్ని అంకితం చేసి ఎవరైతే ఉంటారో వాళ్ళు శుద్ధ భక్తులు. వాళ్ళ యొక్క కృప ఎప్పుడైతే మనకు ఉంటుందో మనపై మనం కృష్ణుడి కృపను పొందినట్లే. కానీ వాళ్ళని కానీ మనం అసంతృప్తికి గురి చేసినా వాళ్ళ కృపని పొందలేకపోయినా మనకి కృష్ణుని చేరుకునే అవకాశం కృష్ణ ప్రేమను పొందే అవకాశం మర్చిపోవడమే పూర్తిగా. కాబట్టి మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఆధ్యాత్మిక గురువు ఎవరైతే వైష్ణవులు ఉంటున్నారో ఎవరికైతే ఎవరైతే మనకి ఈ ముఖ్యంగా కృష్ణ భక్తిలో శిక్షణ అనేది ఇస్తున్నారో ఎలా చేయాలి వాళ్ళని ఆశ్రయించి వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళని కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీత 4వ అధ్యాయం తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంది తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళని ప్రశ్నిస్తూ ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అంతేగాని చాలా మంది మూర్ఖులు చెప్తున్నట్లు నువ్వే దేవుడివి నేను దేవుణ్ణి అందరూ దేవుళ్ళే అందరూ ఒకటే గలంటప్పుడు గురువు దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఏముంది? అసలు నీ అవసరం ఏముంది? నువ్వే దేవుడు నాకు చెప్పావు నేను వెళ్ళిపోతాను, మళ్ళీ మళ్ళీ నీ దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంది? కానీ ఆ మూర్ఖుడు మళ్ళీ రావాలంటాడు, నన్ను గురువుగా స్వీకరించమంటాడు. అదేంటండి, నేను దేవుణ్ణి అయినప్పుడు నాకు గురువు ఎందుకు కాదా? నేనే దేవుణ్ణి అయితే నాకు ఇంకో గురువు ఎందుకు? కానీ ఏమంటాడు, నువ్వు ఇప్పుడు మర్చిపోయావంటాడు. దేవుడు దేవుణ్ణని మర్చిపోవడం ఏంటి? అసలు వాడు ఎలా దేవుడు అవుతాడు? ఇదంతా కేవలం మాటల గారడి. దీన్ని ఏమంటారు, మాటల గారడి. చాలా చక్కగా బాగా చెప్తారు టీవీలో, మీరు చూడొచ్చు, చాలా చక్కగా చెప్తారు వాళ్ళు ప్రవచనం. నేను వాళ్ళ ముందర అసలు ఏమి పెద్ద నా నేను చెప్పేది ఎవరు ఆకర్షణ ఉండదు, ఆకర్షించదండి నా మాటలు. ఎందువలన, ఎందుకంటే మాంసం తినొద్దు, మద్యం సేవించొద్దు, జూదం ఆడొద్దు, వ్యభిచరించొద్దు, కృష్ణుడి నామం చేయాలి, రోజు భాగవతం చదవాలి, వైష్ణవులకు సేవ చేయాలి, కృష్ణుడి గురించి ఆలోచించండి అని చెప్తున్నాం. ఇది ఎక్కదు, అలా కాదు. వాళ్ళు చెప్పే మాటలు అంతా శాంతిగా ఉండండి, మీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అన్నీ నెరవేరుతాయి, మీరు రోజు అన్ని కోరికలు నెరవేర్చుకోవచ్చు, కానీ మీరు మంచిగా ఉండాలి, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలి. మీరేం చేసినా పర్వాలేదు, మంచిగా ప్రవర్తించండి. ఊరికే ఇవన్నీ గారడే, మంచిగా ప్రవర్తించడం ఏంటి? ఏం చేసినా పర్వాలేదేంటి? ఏం చేసినా పర్వాలేదంటే ఎలా మంచిగా ప్రవర్తిస్తాడు? ఇది అన్నమాట వాళ్ళు చెప్పేది. కానీ అలా కాదండి, ఇది శాస్త్రం అనేది నిజంగా హెవీగా ఉంటుంది. ఏంటి, చాలా భారంగా ఉంటుంది. ఆ భారాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో ఆ భారం వల్ల మనం హృదయం శుద్ధి పొందుతుంది. ఏంటి ఆ భారం అంటే గురువు, గురువు ఇచ్చే ఉపదేశాలు భారంగా ఉంటాయి. ఏమిటవి? మాంసం తినద్దు, మద్యం సేవించొద్దు, వ్యభిచరించొద్దు, జూదం ఆడొద్దు, ప్రతిరోజు నామం చేయండి, మీ యొక్క విధి ఏదైతే కర్తవ్యం ఉందో మీ బాధ్యతలు అవన్నీ నిర్వర్తించండి. ఒక తల్లిగా చెల్లిగా స్త్రీగా పురుషుడిగా గృహస్థుడి ధర్మం సన్యాసి ధర్మం నిర్వర్తిస్తూ కృష్ణుణ్ణి సేవించాలి. కేవలం కృష్ణుడే సేవించాలి, ఇది కూడా భారమైంది. ఎందుకని, మనకి వినాయక చవితి వస్తుంది, దుర్గా పూజ వస్తుంది, ఇవన్నీ చేయాలి కదండి. మేము ఇవన్నీ వదిలేసి కృష్ణునే పూజిస్తే ఎలాగా? మాకు భయం, చాలా భయం, దడదడదడద అంటుంది. ఎందుకని, అందరు చుట్టూ చేస్తున్నారు, నేను చేయకపోతే దుర్గ ఏమనుకుంటుందో, వినాయకుడు ఏమనుకుంటాడో, సూర్యుడు ఏమనుకుంటాడో, ఇంద్రుడు ఏమనుకుంటాడు, చంద్రుడు ఏమనుకుంటాడు. ఆ భయం ఎందుకు వస్తుంది? కేవలం ఒకటే కారణం, కృష్ణుడిపై విశ్వాసం లేదు, కృష్ణుడి యొక్క వాక్యాల్లో విశ్వాసం లేదు, అంతే కదా. ఇంకేమైనా ఉందా కారణం? అదొకటే కారణం. కాబట్టి కృష్ణుడు ఏమంటున్నాడు, మా శుచిహ భయపడద్దు, మా శుచిహ అస్సలు భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే నేను చూసుకుంటాను, నువ్వు ఒకవేళ పాపం వస్తుంది అనుకున్నా నేను చూసుకుంటాను అవన్నీ, కాబట్టి నువ్వు నాకు శరణాగతి పొందమని చెప్తుంది. సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం రజ అహం త్వం సర్వ పాపేభ్యో, అన్ని పాపాలు అన్ని రకాలు నువ్వు ఏదైతే వస్తుంది అనుకుంటావు అది కూడా తీసేస్తానని చెప్తున్నాడు. కానీ ఒక్కటి మాత్రం మన్నించి కోరుతున్నాడు, విశ్వాసం, కృష్ణుడిపై విశ్వాసం. మొక్క ఓని ఇక్కడ అదే చెప్తున్నాడు, ఏంటి కృష్ణ భక్తి భావన ద్వారా మనుజుడు జీవితపు అత్యున్నత పూర్ణత్వ స్థాయికి చేరగలడని దృఢ నిశ్చయమే వ్యవసాయాత్మక బుద్ధి అని పిలువబడును. ఇంకా ఇక్కడ చెప్తున్నా, ఉదాత్తమైన దాని యందు మొక్క ఓని నమ్మకమునే విశ్వాసం అని అందు. విశ్వాసం అంటే ఏంటి, మొక్క ఓని అంటే ఎటువంటి దానికి కూడా చెలించని విశ్వాసం. ఎవరు వచ్చి ఎన్ని చెప్పినా గానీ నేను కృష్ణుడే పూజిస్తాను, మీరు ఎన్నైనా చెప్పండి నాకు నాదుడు కృష్ణుడే. ఎందుకని, కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, ఆచార్యులు అందరూ చెప్తున్నారు, రామానుజాచార్య, మధ్వాచార్య, శంకరాచార్య, నింబర్కాచార్య, విష్ణు స్వామి ప్రతి ఒక్కళ్ళు కృష్ణుడే మూలం అంటున్నారు. కానీ కొంతమంది మూర్ఖులు అందరూ భగవంతుడే అంటారు. కాబట్టి ఈ మూర్ఖులు చెప్పేది నేను విన్నాం, నేను చెప్పేది నేను ఆచార్యులు చెప్పిందే వింటాం. రామానుజాచార్య నారాయణ పూజించారు, చైతన్య మహాప్రభు కృష్ణుని పూజించింది, శంకరాచార్య నారాయణో పరవ్యక్తా నారాయణే భజ గోవిందం అందరూ గోవిందుని భజించండి అంటున్నారు. నింబార్కాచార్య, విష్ణు స్వామి, అన్నమాచార్య, రామదాసు, కలియుగం అందరూ కూడా ఆచార్యులు అందరూ కూడా కృష్ణుడే భగవంతుడు అంటారు. కానీ కొంతమంది ఏమంటారు, వాళ్ళలోనే కొంతమంది మారుస్తుంటారంట మధ్య మధ్యలో. ఏమిటి, మీరు అందరినీ కూడా పూజించవచ్చు, అందరూ సమానమే. ఒక దగ్గర ఏమో కృష్ణుడే మూలం అంటున్నాం, ఇంకో దగ్గర అందరూ సమానం అంటున్నాం, ఇది ఒకదానికొకటి వ్యతిరేకం, పొత్తు కుదరని వాక్యాలు. అంటే ఇందులో ఏదో మోసం ఉంది కదండి. ఒక దగ్గర ఏమో కృష్ణుడు అందరికి మూలం అంటున్నాం, మరొక దగ్గర ఏమో ఈయన కూడా పర్లేదు, ఈయన కూడా పూజించండి మంచిది అంటున్నాం. మరి ఏంటి మూలం ఏంటి, ఏదైతే మూలం ఉందో దాన్ని కదా నేను పూజించాలి, అందరికి మూలమైన వాడిని మూల కారకుడిని కదా నేను పూజించాలి, భగవంతుడిని కదా నేను పూజించాలి. మరి నువ్వేంటి ఇలా చెప్తున్నావు, ఎవరు అడగరు, ఎందుకంటే బుద్ధి లేదు కలియుగంలో. కలియుగంలో జనులకి బుద్ధి సరిగ్గా పనిచేయదు. మంద సుమంద మతయో మంద భాగ్యో ఉపద్రుత, ఏంటి మందమతులు సుమందమతులు అభాగ్యులు, ఎన్ని చెప్పినా మనం ఇదిగో ఈ రోజులు ఎన్ని చెప్పుకున్నాం, తిరిగి మనం బయటికి వెళ్ళగానే మానవ సేవ మొదలు పెట్టేస్తాం, ప్రతి దేవతను పూజించేస్తాం భయం. అంటే శాస్త్రంపై విశ్వాసం లేదు, కృష్ణుడిపై విశ్వాసం లేదు, బుద్ధి మాంద్యం మనకి. కాబట్టి దయచేసి మనం మేల్కొని ఇప్పటికైనా కృష్ణుడినే జీవితం యొక్క లక్ష్యంగా చేసుకుని కృష్ణుడి యొక్క నామాన్ని చేయడం మొదలు పెడదాము. ఇది చాలా సులభం. మన యొక్క విశ్వాసం ఎటువంటిది, ఉదాత్తమైన దాని మీద ఉంది, అత్యున్నతమైన దాని మీద ఉంది. ఎలాగా, కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, ఊరికి ఏదో బయట రకరకాల గురువులు కాషాయం వేసుకొని వచ్చి నేను చెప్పేది వినండి అని చెప్పడం లేదు ఇక్కడ. నేను ఇక్కడ కృష్ణుడు భగవద్గీతలో నాకు శరణాగతి పొందమని చెప్తున్నాడు, నేను అదే చెప్తున్నాను, ఆచార్యులందరూ కూడా అదే చెప్తున్నారు. ఇంక ఇందులో ఈ మోసం ఏముంది, ఇంకా మనం ఏమన్నా నాకేమన్నా ఇవ్వమను, నాకు ఇంత ధనం ఇవ్వండాను, ఇది నాకు సేవ చేయండి అని అనడం లేదు. అదంతా కూడా మన యొక్క ఉన్నతి కోసమే ఏమైనా చేసినా కూడా. ఇక్కడ ఏం కోరుతున్నారు, కృష్ణుడిని విశ్వసించి కృష్ణుడిని మాత్రమే పూజించండి, అప్పుడు మీరు నిజమైన దివ్యమైన ఆనందాన్ని పొందగలరు, కృష్ణుడి యొక్క ప్రేమని పొందగలరు, అదే మన యొక్క లక్ష్యంగా ఉండాలని చెప్తున్నారు. కృష్ణుడు అదే చెప్తున్నారు, అదొక్కటే నీ లక్ష్యంగా ఉంటే నువ్వు ఆనందించగలవు, లేదంటే ఈ త్రిగుణాల్లో పడి ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తి నొచ్చిన బ్రహ్మలోకం నుండి పాతాళ లోకం వరకు పునరపి జననం పునరభిమరణం పునప్రి జననే జఠరే చయనం ఇహ సంసారే బహు దుఃఖారే కృపయా పారే పాహి మురారే. ఈ సంసారం దుఃఖమైంది, ఎవరిని మురా ఎవరిని ఎవరిని శరణాగతి పొందాలి, ఎవరిని ఆశ్రయించాలి, మురారి కృష్ణుణ్ణి, ఇంకెవరినో కాదు. సంసారం నుండి బయటపడేసేవాడు, తిరిగి తన యొక్క సేవలో జీవుడు ఉంచుకునేవాడు కేవలం కృష్ణుడే. ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా మళ్ళీ పడిపోవడం, దుర్గా, ఇంద్ర, చంద్ర, వినాయక, శంకర్ అందరు ఎవరి దగ్గరికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికి రావడం. కానీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళినోడు రాడు. యద్గత్వ నా నివర్తంతే తద్ధామం పరమం మమ, ఎక్కడికి వెళ్తే తిరిగి రావో అది నా ప్రదేశం అని చెప్తున్నాడు కృష్ణుడు. ఇంకెవరో చెప్పడం లేదు. ఇంద్రుడు కూడా భయపడుతున్నాడు. ఇంద్రుడు తన స్థానానికి ఏమైందో ఋషులు లేదా మునులు రాజులు తీవ్రమైన తపస్సు చేస్తే భయపడిపోతాడు ఇంద్రుడు. అందుకే రంభ ఊరవశులు పంపిస్తుంటాడు వాళ్ళ తపస్సు భంగం చేయడం కోసం. ఎందుకని ఇంద్రుడికి భయం నా స్థానానికి వచ్చేస్తాడేమో వీడు. అలాగే దేవతలందరూ భయపడుతుంటారు. అది తెలియని మూర్ఖులు ఏం చేస్తారు, వాళ్ళకే సేవ చేస్తూ తాత్కాలికమైన ఫలితాల కోసం ఆశిస్తూ ఉంటారు. కేవలం తాత్కాలికమైన ఫలితం కోసం ఆశించే వాళ్ళని మూర్ఖులని చెప్తున్నాడు కృష్ణుడు. కామైస్తైస్తే హృతజ్ఞాన ప్రపద్యంతే అన్యదేవత. అన్యదేవతల్ని కామం భౌతికమైన కోరికలు తీర్చుకోవడం కోసం ఆశ్రయిస్తారు అని చెప్తున్నాడు కృష్ణుడు. కాబట్టి ఇక్కడ మనం వదిలివేయాల్సింది ఏంటి, ఈ భౌతికమైన భావన. కొంతమంది అంటారు నా భౌతిక జీవనం నా ఆధ్యాత్మిక జీవనం అని. కానీ కృష్ణ భక్తుడికి భౌతికమైన జీవనం అనే భావన ఉండదు. తను చేసేవన్నీ కూడా కృష్ణ ఆనందం కోసం చేస్తాడు కాబట్టి అంతా కూడా ఆధ్యాత్మికమే. తను ఏ ఉద్యోగం చేస్తున్నా అది కూడా ఆధ్యాత్మికమే. ఎందుకని అది తన యొక్క ఉదర పోషణ కోసం చేస్తున్నాడు, కానీ తన ధనం పెంచుకోవడం కోసమో తన స్థాయిని పెంచుకోవడం కోసమో పేరు ప్రఖ్యాతులకో చేయడం లేదు. ఎవరు భక్తుడు, అనన్యమైన భక్తుడు. కాబట్టి మనం ఆ స్థాయిలో లేము, అనన్యమైన భక్తులు కాదు ఇప్పుడు. కాబట్టి కనీసం మన యొక్క లక్ష్యం ఇది, ఈ స్థాయికి మనం చేరుకోవాలి అని మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ దిశగా మనం ఆచరణలో పెట్టాలి ఆ ఉపదేశాలు. ఒక గురువుని ఆశ్రయించి ఏ విధంగా మనం భక్తిలో ముందరకెళ్ళగలం అని ప్రశ్నించి తెలుసుకొని దాన్ని మనం ఆచరణలో పెట్టినట్లయితే మనం కృష్ణుని చేరుకోగలం, కృష్ణుని యొక్క ప్రేమని పొందగలం. ఇది ఒక్కటే మన యొక్క మనసులో లక్ష్యంగా పెట్టుకోవాలి. అంతేగాని ఇది చేయడం వల్ల నాకు మంచి జరుగుతుంది నామం చేయడం వల్ల, లేదా నామం చేయడం వల్ల నా జీవితంలో కష్టాలు పోతాయనో, లేదా ఇంకే ధనం ఎక్కువ వస్తుందనో, ఇవన్నీ ఉంటే అది తప్పుడు అవగాహనే. దానివలన మనం ఈ సంసారం నుంచి బయటపడలేము. నామం చేయడం వల్ల అన్నీ వస్తుంది మంచిది, కృష్ణుడు కావాలంటే కోరితే ఇస్తాడు. కానీ దానివల్ల మనం భౌతిక సంసారం నుంచి బయటపడే అవకాశం లేదు, కృష్ణుని ప్రేమని పొందే అవకాశం లేదు. కాబట్టి అన్యాభిలాష అంటే ఇతర ఏమి కోరికలు లేకుండా కేవలం కృష్ణుడి యొక్క ఆనందం కోసమే, కృష్ణుడి సంతృప్తి కోసమే మన యొక్క కార్యాలన్నీ చేయాలి. అది చేయడానికి ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించి, ఉత్తమ భక్తుడిని శుద్ధ భక్తుడిని ఆశ్రయించి ఆయన ఆధ్వర్యంలో మనం భక్తియుక్త సేవ చేయాలి. అదే జీవితం యొక్క లక్ష్యంగా మనం పెట్టుకోవాలి. అప్పుడు ఎటువంటి ఆటంకాలు ఉండవు భక్తిలో ముందరకెళ్ళడానికి. ఇదే ఆటంకం మన భక్తిలో ముందరకెళ్ళడానికి. ఆటంకం ఏమిటి, మన మనసులో అనేకమైన ఇతర కోరికలు కూడా ఉన్నాయి కాబట్టి మనం నామం చేయడంలోనూ కృష్ణుని యొక్క భక్తిలో ముందరకు వెళ్ళలేము. కేవలం ఇదే కోరిక, ఇదే కారణం. ఏంటి, ఇతర కోరికలు మనసులో ఉండడమే భక్తిలో ముందరకెళ్ళకపోవడానికి కారణం. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు సూచనలు? ఇక్కడ అందుకనే మనం ఏంటి, మనం ఒక పరంపరలో వెళ్ళినట్లయితే ఉన్నది ఉన్నట్లుగా మనం తెలుసుకోగలం. పరంపరలో మనకి ఆచార్యులు ఏమని చెప్తున్నారు, కృష్ణుడు సంహరించాడని చెప్తున్నారు. కాబట్టి కృష్ణుడే సంహరించాడు. బయట చెప్పేది అది నిజమై ఉండొచ్చు నిజం కాకపోవచ్చు, అందులో ఎంత నిజం ఉంది ఏంటి అనేది మనం ఆలోచించాలి. ఎందువల్లంటే కొన్నిసార్లు ఒకే విషయం ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా జరిగే అవకాశం ఉంది. ఉదాహరణకి రామాయణంలో రాముడు శూర్పణఖ ముక్కు కోశాడని ఉంది. అది ఈ ఇప్పుడు అంటే ఈ చతుర్యుగాల్లో నాలుగు యుగాల్లో జరిగి ఉండొచ్చు. దానికంటే ముందల లక్ష్మణుడు కోసి ఉండొచ్చు శూర్పణఖ ముక్కు అని అంటారు కొంతమంది. రాముడు కోసారు అదే చెప్తున్నారు, ఉదాహరణ చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక్క నిమిషం, అయితే ఇక్కడ రాముడు కోసాడా లక్ష్మణుడు కోసాడా ఎవరు కోసినా కూడా ఒకటే గ్రూపు, రాముడు లక్ష్మణుడు ఒకటే కదా. రాముడు లక్ష్మణుడికి చెప్పి కోయించి ఉండొచ్చు, లేదా రాముడే కావాలని కోసి ఉండొచ్చు. దాంట్లో వివాదం చేసుకునే కంటే భగవంతుడు ఎవరు అని తెలుసుకుని ఆయన్ని పూజించడం చేయడం ఉత్తమమైంది. ఇది చిన్న విషయం. దాన్ని అంటే ఇది ఎలాంటిదంటే కోడిగుడ్డుపై ఈకలు లాగడం లాంటిది అనమాట. అసలు వదిలేసి నామం చేయడం, ఇది ఈకలు లాగుతూ ఉంటారు, తర్వాత కృష్ణ భక్తి చేయరేమి. అది బయటికి వెళ్ళి మళ్ళీ మాంసం మద్యం రకరకాల వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోతారు. ఊరికే వాగ్వివాదం అనమాట, సరదా టైం పాస్ కదా. కాబట్టి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా జరిగే అవకాశం ఉంది. కానీ మనం పరంపరలో వచ్చింది మనం స్వీకరించి దాని ప్రకారం వెళ్ళినట్లయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఏంటి పరంపరలో ఆచార్యులు వారు ప్రభుపాదులు వారు చెప్తున్నారు ఏమిటని, నరక చతుర్దశి రోజు కృష్ణుడు నరకాసురుని చంపాడు. ఓకే అంతే, కృష్ణుడు చంపాడు, కృష్ణుని మనం పూజిస్తున్నాం, కృష్ణుడు చేశాడు ఇల్లల అంతే. ఇంకొక చోట ఇంకొక విధంగా ఆచార్యుడు చెప్పినట్లయితే అప్పుడు అది కరెక్టే. ఆచార్యుడు అంటే వైష్ణవాచార్యులు. వైష్ణవాచార్యులు ఎప్పుడు ఒకళ్ళు చెప్పిన దాన్ని ఇంకొకరు తిరస్కరించరేమి, కొంచెం భేదాలు ఉండొచ్చు అందులో, కానీ పూర్తిగా ఒకళ్ళనొకళ్ళు తిరస్కరించడం అనేది ఉండదు ఎక్కడ. గోవర్ధనగిరి ఉత్తరప్రదేశ్లో మధుర జిల్లాలో ఉంది. ఉత్తరప్రదేశ్లో మధుర జిల్లా, ఇది ఢిల్లీకి దగ్గరగా ఉంటుంది. మధుర జిల్లా, మధుర జిల్లాలోనే ఈ బృందావనం కూడా ఉంది. మధుర అనేది ఒక జిల్లా.
అక్కడ ఇంకొకటి రెండు గోవర్ధనగిరిలు ఉంటాయి. ఒక గుళ్ళో రెండు కింద ఉంటాయి,
ఇక్కడ గుడి లోపల గోవర్ధనం ఉండడం అనేది తప్పు. అసలు గోవర్ధనం అనేది ఒక గుడిలోకి వెళ్ళి ఉండదు, అసలు గోవర్ధనం గుడి లోపల ఉండదు. అది చాలా పెద్దది, 21 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న కొండ, అది ఒక గుడిలోకి ఉండడం ఏంటి? దానిపైన పెద్ద పైకప్పు వేయాలంటే చాలా అవుతుంది ఖర్చు. కొండ పైన 21 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్నది, దానికి ఎంత గుడి కావాలి? ఇది మొత్తం గుడిలోకి రావాలంటే అలా ఏమి లేదు. అది ఒక కొండ, దానిపై వర్షం కురవడం, మొక్కలు రావడం. కృష్ణుడు ఉన్నప్పుడు అందులో అన్నీ ఉండేవి, మణులు మాణిక్యాలు, అందులో గుహలు, అందులో త్రాగడానికి నీరు, పళ్ళ మొక్కలు, వృక్షాలు, ఆవులు వెళ్ళి మేస్తుండే, కృష్ణుడు వీళ్ళందరూ కూడా విహరిస్తూ ఉంటారు, కావలసిన పళ్ళు దొరుకుతాయి, అన్నీ ఉండేవి అందులో. అందులో లేనిదంటూ లేదు ఆ గోవర్ధనం అది. కాబట్టి ఇదేదో ఒక గుళ్ళో ఉండేది కాదు. కాకపోతే గుళ్ళో ఏమిటంటే కొన్ని మందిరాల్లో గోవర్ధనం నుంచి ఏదో ఒక రాయిని తీసుకొచ్చి దాన్నే గోవర్ధనంగా పూజిస్తారన్నమాట. ఆ రాయి ఆ గోవర్ధనం వేరు కాదు, ఎందుకంటే ఆ రాయి కూడా వచ్చింది గోవర్ధన కొండ నుంచి. అదే అదే కృష్ణుడు, గోవర్ధన కృష్ణుడు వేరు కాదు. అవును, మళ్ళీ ఈ యుగాలన్నీ వస్తాయి. ప్రముఖమైన అవతారాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి, అంటే రాముడు కృష్ణుడు ఈ అవతారాలు వస్తుంటాయి. మిగతా అవతారాలు మారవచ్చు, ఉదాహరణకి బుద్ధ అవతారం ఇలాంటివన్నీ. వాళ్ళు ఒక ప్రత్యేకమైన పని మీద ఆచార్యులు రావడం, రామానుజాచార్య, మధ్వాచార్య, తర్వాత యుగాల్లో ఈ ఆచార్యులు రాకుండా వేరే ఆచార్యులు రావచ్చు. అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఆచార్యులు మారుతుండొచ్చు. కొన్ని భగవంతుడి అవతారాలు కూడా మారుతుండొచ్చు. పరశురామ అవతారం ప్రతిసారి రాకపోవచ్చు. ప్రముఖమైనవి అంటే రామ, కృష్ణ, నృసింహ, ఇవన్నీ ఎప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట. నవనరసింహ అని ఒక గుడికి పేరు పెట్టడం లేదు. అక్కడ నవ నరసింహలు అంటే నరసింహస్వామి 9 రకాలుగా తన దర్శనం ఇవ్వడం ద్వారా ఆ దానికి నవ నరసింహ అని పేరు వచ్చింది. అంతేగాని 9 ఊళ్ళు అని కాదు, నవ అంటే 9 విధాలుగా అంటే ఉగ్ర నరసింహ, గండభేరు నరసింహ, జ్వాల నరసింహ, వరాహ నరసింహ, ఈ విధంగా ఇట్లా 9 రకాలుగా ఉంటారన్నమాట. 9 యోగానరసింహ అంటే ఆయన యోగాసనం మీద, జ్వాలానరసింహ ఉగ్రంగా, ఉగ్ర నరసింహ ఈ విధంగా అన్నమాట. గురువు సాంగత్యం, సాధు సాంగత్యం అంటే సాధువుల్లో ఒకళ్ళే మనకి గురువు. గురువు అంటే ఏంటంటే నేరుగా మనకి అతనితో వ్యక్తిగత సాంగత్యం ఉంటుంది, అతని నుంచి మనం శిక్షణ పొందడం, దీక్ష తీసుకోవడం ఉంటుంది గురువు అంటే. సాధువులు అంటే అందరూ కూడా భగవంతుని పూజించి, భగవంతుని తెలుసుకొని, భగవంతుని గురించి చెప్పేవాళ్ళు అందరూ కూడా సాధువులే. మనం సాధు సాంగత్యానికి వెళ్తున్నాం అంటే సాధువుల దగ్గరికి వెళ్ళి మనం వినవచ్చు, ఆయన నుంచి మనం శిక్షణ పొందలేదు అనుకోండి, అప్పుడు ఆయన సాధువే కానీ మన గురువు కాదు. గురువు ఎప్పుడవుతారు? ఆయన నుంచి మనం శిక్షణ పొంది, ఆయన నుంచి మనం దీక్ష స్వీకరించి, ఆయన చెప్పింది మనం ఆచరిస్తున్నట్లయితే అప్పుడు ఆయన గురువు అవుతున్నాం, లేదంటే ఆయన సాధువు. సాధువుల్లో ఒకళ్ళే గురువు. కానీ ఆ సాధువులు ఎవరై ఉండాలి? మనం ఎటువంటి సాధువుల దగ్గర మనం శిక్షణ పొందాలంటే, ఎవరైతే కృష్ణుడే అందరికీ మూలం అని కృష్ణుని మాత్రమే పూజిస్తూ కృష్ణుని కోసమే జీవిస్తూ ఉంటారో అటువంటి శుద్ధ భక్తుల్ని మనం గురువుగా స్వీకరించాలి. అంతేగాని అందరూ ఒకటే, ఎవరైనా ఒకటే, ఏ చేసినా ఒకటే, మానవ సేవే, మాధవ సేవ, నువ్వు దేవుడే, నేను దేవుడే అనేవాళ్ళు సాధువులు కాదు. ఎందుకని? కృష్ణుడే దాన్ని అంగీకరించడం లేదు. కృష్ణుడు అందరూ అన్ని వదిలేసి నన్ను పూజించమని చెప్తే వీడు ఈ సాధువులు ఏం చెప్తున్నారు, నువ్వు ఏదైనా చెయ్యి నీ దేశం కోసం పాటుపడని చెప్తారు కొంతమంది సాధువులు. దేశం కోసం పాటుపడడం అంటే నేను దేశానికి సంబంధించిన వాడిని అనుకుంటున్నాం, మనకి దేశానికి సంబంధించిన వాళ్ళం, శరీరం వదిలేస్తే నరకానికి వెళ్తాం లేదా స్వర్గానికి వెళ్తాం, అప్పుడు మీ దేశం ఏమైంది? ఎక్కడున్నావు? భారతదేశంలో లేవు కదా, మళ్ళీ స్వర్గంలో నరకంలో ఉన్నాం, దేశం ఏమైపోయింది అంటే మనం ఈ ఆత్మ సంగతి వదిలేసి శరీరం గురించి ఆలోచిస్తున్నాం అన్నమాట. కాబట్టి అటువంటి వాళ్ళు సాధువులు, వాళ్ళలో ఒకళ్ళే మనం శిక్షణ పొందినట్లయితే వాళ్ళు మనకి గురువు అవుతారు. ఇది తేడా.
అయితే కృష్ణుడే చెప్పారు కదా, మీకు అవసరాలన్నీ కూడా ఆయా దేవతలు అర్చించి మీరు ప్రయోజనాలు పొందమని.
ఎక్కడ చెప్పాడు కృష్ణుడు ఈ విధంగా వాళ్ళని అర్చించి మీరు ప్రయోజనాలు పొందమని? ఎక్కడ ఉంది భగవద్గీతలో? ఎక్కడ కృష్ణుడు వాళ్ళని అర్చించి మీరు అన్ని పొందండి అని చెప్పట్లేదు? ఎక్కడ వాళ్ళని అర్చించి పొందుతారు కొంతమంది అని చెప్తున్నాడు, కానీ వాళ్ళని అర్చించి పొందండి అదే మీ లక్ష్యం అని ఎక్కడ చెప్పలేదు. అందుకే నేను చెప్పాను కామైస్తే హృతజ్ఞానం, ఎవరైతే భౌతికమైన కోరికలు ఉంటాయో వాళ్ళు ఏం చేస్తారు, ఇతర దేవతలను ఆరాధిస్తారు అంటున్నాడు. వాళ్ళ వల్ల వస్తుంది ఫలితం అని కూడా చెప్తున్నాడు, కానీ అదే నీ లక్ష్యం, నువ్వు అది చేస్తే ఆనందంగా ఉంటావని చెప్పలేదు కృష్ణుడు. ఎక్కడ చెప్పలేదు కాదు, ఆశ్రయిస్తారు. అవును,
తొమ్మిది గ్రహాలు,
నవగ్రహ
గ్రహాలు దోషాలు ఏమైనా ఉన్నప్పుడు ఆయా దేవతలను మళ్ళా సేవించమని మళ్ళా వస్తుంది.
ఇవన్నీ కూడా ఈ దేవతలను సేవించడం, నవగ్రహాలను సేవించడం, ఇవన్నీ కూడా భౌతికమైన ప్రయోజనాలు మాత్రమే. భౌతికమైన ప్రయోజనం పొందడం వల్ల నరకానికి వెళ్ళేవాడిని ఆపలేము. మీకు కారు లేదా బంగ్లాను, అందమైన భార్య కోసం శివుడిని పూజించాం, అందమైన భార్య దొరికింది, తర్వాత ఏం చేస్తాం? ఆమెతో ఇంద్రియ భోగం చేస్తాం, పాపంలో పాల్గొంటాం, నరకానికి వెళ్ళిపోతాం. పిల్లలు పుడతారు, వాళ్ళు ఏదో పాపం చేస్తారు, వాళ్ళని నువ్వు సరిగ్గా చూసుకోవు. పిల్లల్ని సరిగ్గా చూసుకోవడం పోవడం అనేది తప్పు తండ్రిది, దానివల్ల నరకానికి వెళ్తాం. వాళ్ళని పోషించడం కోసం ఏదో పాపం చేస్తాం, మళ్ళీ నరకానికి వెళ్ళిపోతుంది. ఇదన్నీ భౌతికమైన ప్రయోజనం. ఒక ప్రయోజనం, ఒకటి ఆనందం, ఇంకొకటి దుఃఖం వెంటనే. ఆ ఆనందం కూడా ఎటువంటిది? క్షణికమైంది. ఉదాహరణకి అందమైన భార్య దొరకాలి, వివాహం అవ్వడం లేదు, దొరికింది, తర్వాత ఏం చేస్తాడు? అరే ఎందుకు పెళ్లి చేసుకున్నానరా, మళ్ళీ బాధపడుతుంటాడు కదా. లేదా ఒకవేళ పిల్లలు పుడితే పిల్లలు లేకుండా ఉండేప్పుడే బాగుండేది అనుకుంటాడు. ఈ విధంగా ఇదన్నీ భౌతికమైన ప్రయోజనాలు ఇస్తారు దేవతలు, కానీ భౌతిక సంసారం నుండి బయటికి తీసుకెళ్లే మార్గం లేదు, అది కేవలం హరే ఇస్తాడు, కృష్ణుడే ఇస్తాడు. అందువల్ల అందరు ఆచార్యులు ఏం చెప్తున్నారు, నారాయణ్ని సేవించండి. రామదాసు, అన్నమాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య అందరూ ఏం చెప్తున్నారు, నారాయణ్ణి సేవించండి. భౌతిక సంసారంలో భౌతికమైన కోరికలు ఎందుకు మీకు? ఇంకా ఒకవేళ అవి ఉన్నా కూడా కృష్ణుడే కోరినట్లయితే మెల్లగా ఆ కోరికలు వదిలేసి కృష్ణుని మాత్రమే అచంచలమైన భక్తి అంటే నిష్కించిన భక్తి అంటే ఎటువంటి భౌతిక కోరికలు లేకుండా భక్తి చేసే మార్గానికి కొన్ని రోజుల తర్వాత అయినా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకి అకామ సర్వకామ మోక్షకామ ఉదారది, మనకి ఎటువంటి కోరికలు లేకపోయినా, మోక్షం కావాలని కోరికలు ఉన్నా, తీవ్రమైన కోరికలు ఉన్నా, మనం కృష్ణుడే పూజించినట్లయితే కొన్ని రోజులకైనా కొన్ని జన్మలకైనా మనం భగవంతుడి యొక్క ప్రేమను పొందగలం. ఏమున్నా కానీ కృష్ణుడు ఇస్తాడు. మీరే అన్నారు ఏంటి, వాళ్ళందరికీ కూడా నా ద్వారానే అన్ని కోరికలు తీరుతున్నాయని. మరి కృష్ణుడి ద్వారా వాళ్ళకి అంత శక్తి ఉన్నప్పుడు నేరుగా కృష్ణుని పూజిస్తే మనకేమి ఇవ్వలేడా? ఇస్తాడు కదా. కాబట్టి అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో, నేరుగా ప్రత్యేకంగా వాళ్ళు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు భౌతికమైన ఫలితాల కోసం. కృష్ణుని ఎప్పుడైతే పూజిస్తున్నాడో అతనికి కావాల్సిన ఏదైతే ధనం కానీ భార్య కానీ ఏదైనా వస్తువులు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ కృష్ణుడు ఇచ్చేస్తాడు వాళ్ళకి. ప్రత్యేకంగా మనం అడగాల్సిన పని లేదు, ప్రయత్నం చేయాల్సిన పని లేదు. ఎప్పుడైతే కృష్ణుడి కోసం మనం చేస్తున్నామో మనకు కావాల్సినవన్నీ ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు ఒక తండ్రికి నలుగురు సంతానం ఉన్నారు, తండ్రి చెప్పింది చేస్తున్న కొడుక్కి ఆయన కావాల్సింది ఏదో తండ్రి చూసుకోడా? మిగతా అందరికీ ఇస్తున్నాడు, అలాంటప్పుడు ఆయనకి ఎందుకు ఇవ్వడు? ఇంకా ఎక్కువ ఇస్తాడు, ఆయనకి ఏది అవసరమో ఎంతనే తీర్చేస్తాడు. కాబట్టి మనకు ఆ విశ్వాసం లేదు, అది సమస్య. అదే ఉండాలి ఇక్కడ. భౌతికమైన కోరికలు ఉంటే ఇక్కడే ఉంటాం, మళ్ళీ జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖాన్ని అనుభవిస్తాం అంతే. భౌతిక లక్ష్యం, భౌతికం అనే భౌతిక జీవనం అనేది ఉండదు కృష్ణ భక్తుడి జీవితంలో, మొత్తం ఆధ్యాత్మికం అయిపోతుంది. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాదకి జై.